മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ. ഇതി ഭാരതീയ സ്വരം.
ദേശഭക്തി സ്വരം, ദേശഭക്തി സ്വരമൈന മൈൻഡ് മീഡിയ ശ്രോതലക്കു പ്രേക്ഷകുലക്കു അന്തരിക്കി ദീപാവളി ശുഭാകാംക്ഷലു. ദീപാവളി പണ്ടക సృష్టి మొత్తం మీద కూడా అత్యంత శుభప్రదమైంది. అమెరికాలో కూడా దీపావళి చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు, చేస్తున్నారు. పాశ్చాత్య ప్రపంచంలో కూడా తమసోమ జ్యోతిర్గమయ అని అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపించడం, ఆ దీపావళి పాపావళిలో నుంచి దీపావళిలోకి నడిపించడమే ఈ పండగ పరమార్థం. ఈ సందర్భంగా నేను ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాను. మైండ్ మీడియా వారి సహకారంతో, వారి ఆధ్వర్యంలో మనము అందరం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే మాట మనము విన్నాము. నేను దాని ప్రేరణతో, స్ఫూర్తితోటి హార్ట్ ఆఫ్ లివింగ్ అనే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాను. హార్ట్ ఆఫ్ లివింగ్, హార్ట్ ఆఫ్ లివింగ్. మనము హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ సిటీ ఏంటంటే ఎబిట్స్ అంటారు, లేదా కోటి అంటారు, అంటే కేంద్రం. అలాగే హార్ట్ ఆఫ్ లివింగ్, జీవితం పరమార్థం ఏమిటి, జీవిత సారాంశం ఏమిటి, మనం ఎందుకు బతకాలి. అసలు ఇప్పుడు అందరి సమస్య ఒకటే, మనం బతికే ఉన్నామా, బతికే ఉంటే ఎన్నాళ్ళు బతుకుతాము నిజంగా. అంటే కరోనా సమయంలో ఈ భయం ఇంకా పెరిగిపోయింది. బతికే ఉంటే దానికి రుజువేంటి, ఎవరికి వాళ్ళు గిచ్చి చూసుకొని మనం బతికే ఉన్నాము అనుకుంటే సరిపోతుందా? మరి బతికి ఉండి ఏం సాధించాలి, ఎందుకు బతకాలి, ఇవన్నీ రకరకాల ప్రశ్నలు వస్తాయి. బతికి ఏమి సాధించాలి, సత్యం సాధించాడంటారు, కానీ మరి బతికి ఏమి సాధించాడో కూడా మనం తెలుసుకోవాలి. జీవితంలో మనం అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, మనకు మనం జవాబు చెప్పుకోవాల్సిన ప్రశ్న అదేమిటంటే, బతికి ఉండి ఏమి సాధించాలి, ఎందుకు బతకాలి, మనది కూడా ఒక బతుకేనా అనేది మనం ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మనది ఒక బ్రతుకేనా, సందులలో పందుల వలె మనది ఒక బ్రతుకేనా అన్నాడు శ్రీశ్రీ. అయితే మరి మనం ఏ ప్రాణిని కూడా మనం అంత చులకంగా చూడకూడదు. నా ఉద్దేశంలో పంది దాని కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది, పంది తక్కువదేం కాదు. విష్ణుమూర్తి దశావతారాల్లో వరాహావతారం ఒకటి, వరాహ కల్పంలో ఉన్నాం మనం, మన్వంతరాల్లో వరాహ కల్పంలో ఉన్నాం మనం. కాబట్టి దేన్ని హీనంగా చూడకు దేన్ని అన్న శ్రీశ్రీనే ఇది చెప్పాడు. కానీ మనము మనం ప్రతి ప్రాణిని మనం గౌరవించాలి. మనిషి లక్షణము ప్రతి ప్రాణిని గౌరవించటం. మనము పాముల్ని పూజిస్తాం, పాము చంపుతాయని భయపడతాం, కానీ మనం నాగదేవతను కొలుస్తాం. కాబట్టి నందీశ్వరుణ్ణి మనం కొలుస్తాం. కాబట్టి పశువులను కూడా మనము గౌరవించి పూజించే సంస్కృతి మనది. ఇటువంటి సమయంలో, ఇటువంటి భారతదేశంలో, పరమ పవిత్రమైన పుణ్య భూమిలో మనము ఎందుకు బ్రతకాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. మరి బ్రతకడం అంటే ఏమిటి? గుండె 72 సార్లు కొట్టుకుంటున్నది కదా, లబ్ డబ్ అంటున్నది కదా. అంటే గుండె అంటే జీవిత గడియారం, జీవితం మొత్తం పనిచేసే గడియారం ఏంటంటే గుండె. అది మాత్రం పనిచేస్తుంది గ్యారంటీగా. ఏది ఏ భీమా లేదు, గుండెకు మించిన భీమా ఏది లేదు. బతుకున్నంత వరకు పనిచేసేది గుండె. అయితే మనం ఇంగ్లీష్లో మనం ఏమనుకుంటామంటే హార్ట్ అంటాం. హార్ట్ అంటే చాలా మంది గుండె అనేది అనుకుంటారు, హృదయం అని కూడా అనుకుంటారు. కానీ గుండె వేరు, హృదయం వేరు. గుండె అనేది శరీరంలో ఒక అవయవం, హృదయం అనేది కనిపించదు నిజానికి. గుండె స్పందిస్తే ఒక మనిషి బతుకుతాడు. అదే గనక హృదయం స్పందిస్తే సమాజం మొత్తం బతుకుతుంది. హృదయం కనిపించదు, హృదయానికి ఆపరేషన్ ఎవరు చేయలేరు, పుణ్యాత్ములు తప్ప. మన ఆత్మశోధనలో మన హృదయాన్ని మనమే రిపేర్ చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళు రిపేర్ చేయలేరు. అయితే కొన్ని చూసి కానీ, కొన్ని విని కానీ, పురాణాలు లాంటివి విని కానీ, గొప్ప విషయాలు, గొప్ప వ్యక్తుల చరిత్రలు విని కానీ మన హృదయాన్ని మార్చుకోవచ్చు. కానీ గుండె అనేది డాక్టర్ల చేతుల్లో ఉంటుంది, హృదయం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అనుకుంటాం. బ్రతికి ఉండిన సుఖముల బడయవచ్చు అన్నారు. బతికి ఉండిన సుఖములు బడయవచ్చు. అందరికీ గుండె ఉంటుంది, కానీ హృదయం మాత్రము కొందరికే ఉంటుంది. అయితే బ్రతికి ఉంటున్న సుఖముల పడేయవచ్చు. అంటే ఎందుకు బతుకుతామంటే హాయిగా సుఖాలు అనుభవించవచ్చు కదా అని మనం అనుకుంటాం, సుఖాలు అనుభవించవచ్చు అని. మరి సంప్రదాయాలు అందరికీ తెలుసుగా, చచ్చిపోయిన తర్వాత స్వర్గస్థులయ్యాడని రాసుకుంటారు అందరూ కూడా. మరి స్వర్గంలో ఇంతకు మించిన సుఖాలు ఉంటాయిగా, దానికి బతకాల్సిన పనే ఉంది. కానీ మనకంటూ మనము ఒకటి ఒక దారి సృష్టించుకోవాలి, హృదయంతో హృదయంతో ఒక దారి సృష్టించుకోవాలి. నలుగురు నడిచే దారిలో మనం నడుస్తాం, అది చాలా సహజమైన విషయం. కానీ నలుగురు నడిచే దారి ఏర్పరచుకునేవాడు గొప్పవాడు. ఈ దారిలో మనం నడవాలి, ఈ మార్గంలో మనం నడవాలి, ఈ పనులు మనం చేయాలి, ఈ ఆదర్శాన్ని పాటించాలి, ఈ సిద్ధాంతాలను అనుసరించాలి. దాని వలన మనకు ప్రయోజనం ఉన్నా లేకపోయినా సమాజానికి ప్రయోజనం ఉండాలి. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు, అందరూ యానిమల్సే. మన నరజన్మ దుర్లభం అంటారు కానీ నేను పశు జన్మ కూడా దుర్లభమే అంటున్నాను నేను. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుణ్ణి పశుపతి అంటారు. పశుపతి, మరి శివుణ్ణి పశుపతి అంటే ఎవరికి కోపం వస్తుంది అంటే నేను సరదాగా అన్నాను, పార్వతికి కోపం వస్తుందన్నాను. ఆమె పతి కదా, పార్వతి పతి కదా ఆయన. అయితే పశువులందరూ ప్రాణులే, మనమందరం కూడా పశువులమే, పశువులమే. ప్రాణి ఉన్న ప్రతిదీ పశువు కిందనే లెక్క, అందుకనే పరమేశ్వరుణ్ణి పశుపతి అంటారు. అయితే మనం ఎక్కువ మంది మన చిన్న నా బొద్దకు శ్రీరామ రక్ష అనుకుంటాం, యానటి పొట్ట నింపుకోవడం కోసం మనం రకరకాల పనులు చేస్తుంటాం. కొందరు మంచి పనులు చేస్తారు, కొందరు చెడ్డ పనులు చేస్తారు. చిన్న నా బొద్దకు శ్రీరామ రక్ష, నా కడుపు నింపుకోవడమే నాకు కావాల్సింది, బతికినందుకు అది ఇచ్చవని. బతకడానికి అది అవసరమే కానీ బాగా బతకాలంటే ఆ కడుపు నిండా తింటే బతుకున్నంత వరకు బతుకుతాం, చనిపోయే వరకు బతుకుతాం. కానీ మరణానంతరం కూడా బతకాలి అంటే కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి, కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి, అందరికీ గుర్తుండే పనులు చేయాలి. అందుకనే చచ్చిపోయిన వాళ్లను, చచ్చిపోయి మంచి పనులు చేసి చచ్చిపోయిన వాళ్లను కీర్తిశేషులు అంటారు. బతికి ఉండే కూడా చచ్చినట్టు ఉన్నవాడిని జీవన్ మృతుడు అంటారు. వాడు బతికి ఉన్నా కూడా శవం కింద లెక్కే అని. కాబట్టి కీర్తిశేషుడు కావడం గొప్ప, చనిపోయినా కూడా కీర్తి ఉంటుంది. దానికి మనల్ని మనం ఒక శిల్పాన్ని చెక్కినట్టుగా మనం చెప్పుకోవాలి. ప్రతివాడు కూడా నా దృష్టిలో ప్రతి మనిషి కూడా ఒక శిల్పి. శిల్పి ఒక శిల్పం ఎప్పుడు తయారవుతుంది? రాళ్ళని అంట, చాలా రాళ్ళు ఉంటాయి, కొన్ని తొక్కే రాళ్ళు ఉంటాయి, కొన్ని మొక్కే రాళ్ళు ఉంటాయి. తొక్కే రాళ్ళని ఎవడు పట్టించుకోడు, తొక్కుతాడంతే. కానీ ఒక రాయి దేవుడిగా మారి మనం మొక్కులు చెల్లించుకోవాలన్నా, రెండు చేతులు ఎత్తి మొక్కాలన్నా కూడా ఆ శిల్పాన్ని తయారు చేసే శిల్పి ఎన్నో ఉలి దెబ్బలు కొడతాడు, ఎన్నో ఉలి దెబ్బలు కొడతాడు, ఎన్నో దెబ్బలు తిన్న రాయి భగవంతుడిగా మారుతుంది. అందరూ వచ్చి నమస్కారాలు చేస్తారు, కోరికలు కోరుకుంటారు, అభిషేకాలు చేయిస్తారు. ఇవన్నీ దేని గొప్పతనము అంటే అది కష్టాలు భరించింది కాబట్టి. మనిషి కూడా ఎన్నో కష్టాలు భరించి, ఎన్నో నష్టాలు భరించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. హార్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవిత పరమార్థం, జీవితాన్ని సార్థకం చేసుకోవడం, మన పేరు చిరస్థాయిగా నిలబడేట్టు చేసుకోవడం. ప్రపంచం ఉన్నంత వరకు మన పేరు నలుగురు తలుచుకునేటట్టు చేయాలి. సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అన్నాడు జాషువా. మంచి కవిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు కాబట్టి అతని కవిత్వం చదువుకుంటూ జనము ఆ సుకవి ఆ నాలుకల్లో బతుకుంటాడు అనుకుంటారు. మంచివాడు అందరి మనస్సుల్లో బతుకుంటాడు, నాలుకల్లోనే కాదు, నాలుకల్లో కూడా చెప్పుకుంటారు మన వాడు మంచి చేశాడు అని చెప్పుకుంటారు. కానీ ఆ దాంతోపాటు ప్రజల మనస్సుల్లో వాడు స్థిరంగా ఉంటాడు, స్థిరమైన శిల్పంగా ఉంటాడు వాడు. కాబట్టి మనం మొక్కే శిల్పంలాగా తయారు కావాలి తప్ప తొక్కే శిల్పంలాగా కాదు. తొక్కే రాళ్ళు ఎన్నో కనపడుతుంటాయి, మొక్కే రాళ్ళు ఎక్కడో కానీ ఒకటి కనపడదు. ఎంతో శ్రమ పడి ఆ శిల్పాన్ని తయారు చేస్తాడు. అంతే తప్ప మన జనాభా లెక్కలో నా పేరుంది, ఓటర్ లిస్టులో నా పేరుంది, ఆధార్ కార్డులో నా పేరుంది, నేను బతుకున్నట్టే కదా అనుకోవడానికి వీల్లేదు. మన జీవితాల్లో గొప్పది ఏమిటి? ఇందాక నేను వరాహం గురించి చెప్పాను, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున్నానన్నారు అని కూడా మనం అలా అనుకోవడం కూడా వీల్లేదు. ఎందుకంటే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున అంటే బురదలో ఉంటుంది కాబట్టి దాన్ని మెచ్చుకుంటుంది, దాని జన్మభూమి అది, దాన్ని మెచ్చుకుంటుంది. అయితే పద్మం కూడా బురదలోనే పుట్టింది, పద్మాన్ని పంకజం అంటారు, పంకం అంటే బురద, ఆ బురదలో పుట్టేది అని. మనం ఎక్కడ పుట్టామని కాదు లెక్క, ఎలా బతికాము, ఎలా సేవ చేస్తున్నాము, మన ప్రత్యేకతను ఎలా చాటుకుంటున్నాం అనేదే మనిషికి గీట్ రైట్. మనిషికి గీట్ రైట్. మనం ఏం చేస్తున్నాము, మన ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతం, ఇది కాదు లెక్క. మనకు మనం మనిషిగా బతుకుతున్నామా లేదా, ఒక మనిషి ఏం చేయాలో సాధిస్తున్నామా లేదా అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. అది మనం ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. అయితే ప్రతి వాళ్ళు ఏమని కోరుకుంటారని, అందరి కోరిక ఒకటే, ఎక్కువ కాలం బతుకుండాలి. అంతని తప్ప ఎక్కువ కాలం బతుకుండాలని కోరుకుంటాం, ఎక్కువ మంచి పనులు చేయాలని కోరుకోగా, ఎక్కువ గొప్ప పనులు చేయాలని కోరుకుంటే అది సార్థకమైన జీవితం. అంతే తప్ప ఎక్కువ కాలం బతుకుండాలి. దానికి మన వాళ్ళు ఏం చెప్పారంటే, కాకి చిరకాలమున్న ఏ కార్యమగును. కాకి ఎక్కువ కాలం బతుకుందట, మరి కాకి బతుకుంటే ఏం చేస్తుంది అని. అయితే చిత్రం ఏంటంటే, మన సంప్రదాయంలో కాకి ఈ తద్దినాలప్పుడు శ్రాద్ధకర్మలప్పుడు పితృదేవతలు కాకుల రూపంలో వస్తారు అని, ఆ కాకులకు దండం పెడతారు. చెప్పాను కదా ఇందాక మన హిందూ ధర్మంలో ప్రతి ప్రాణిని కూడా గౌరవించే లక్షణం మనకున్నది. అలాగే మనం కాకుల్ని కూడా గౌరవిస్తాం. అయితే వేమన అన్నాడు, పియ్యి తినడు కాకి పితరుడు ఎట్లా అయ్యరా అని. అది ఆయన అభిప్రాయం, కానీ మనం ఎక్కువ సంప్రదాయంలో ఇది నమ్ముతాం. పదుగు రాడు మాట పాటి అయ్యి ధర చెప్తున్నారు, కానీ కొన్ని వందల కోట్ల మంది ఇది అనుసరిస్తూ ఉన్నారు. అది సంప్రదాయాన్ని పాటిస్తూ అందరూ ఉంటారు. మరి ఆ కాకి చిరకాలం ఉన్నా అంటే, మరి మనం అందరం కూడా ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఏమని ఆశీర్వదిస్తారు, శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు, ఆశిస్తారు. అంటే 100 సంవత్సరాలు నిండు, 100 ఏళ్ళు నువ్వు బతుకుండుగాక అని ఆశీర్వదిస్తారు. శతమానం భవతి, 100 ఏళ్ళు బతకడం గొప్ప అని. 100 ఏళ్లకు మించి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు 95 ఏళ్ళప్పుడు ఎవరన్నా శతమానం భవతి అంటే అట్లెందుకు అంటారయ్యా, శతమానం అంటే 5 ఏళ్లే కదా ఉద్దేశంతో ఆయన అన్నాడు. కాబట్టి మనిషి ఆశాజీవి కాబట్టి బతికినంత ఎంతో కాలం వీలుంటే అంతకాలం బతకాలనేది నచ్చుకో. అయితే అది ఆరోగ్యవంతంగా బతకాలి, సౌభాగ్యవంతంగా బతకాలి. మరణం వచ్చినా కూడా అనాయాస మరణం కావాలని కోరుకుంటారు. మంచంలో పట్టి దెబ్బతిని క్షీణించిపోయి అట్లా చనిపోకూడదని కోరుకుంటారు. కాబట్టి మరణం వచ్చేంత వరకు కూడా మనిషి రణం చేస్తూ ఉండాలి. ఆ రణం ఏంటంటే సమాజానికి మంచి చేయడం కోసం. ఆ రణము ఇతరులకు ప్రేరణం కావాలి, ప్రేరణకు ఇన్స్పిరేషన్ కావాలి, ఇన్స్పిరేషన్ కావాలి. ఆ ఇన్స్పిరేషన్ లేకపోతే ఎవరో ఒకరి నుంచి మనం ప్రేరణ పొందాలి. ప్రేరణ పొంది మనదైన పద్ధతిలో మనం సేవ చేయాలి. సేవ చేయాలంటే సేవ ఉండాలి. సేవ ఉండాలి అంటే శరీరం బాగుండాలి. శక్తి లేని చేయలేదు. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అన్నారు. అంటే ఈ ధర్మ సాధనం అయింది, ధర్మాలను నెరవేర్చాలంటే శరీరం బాగుండాలి. ఎందుకంటే సీర్యతే ఇది శరీరం అన్నారు. అంటే నశించే స్వభావం కలిగి దేశమును ప్రేమించుమన్నా అనడంతో పాటు మనము దేహమును ప్రేమించుమన్నా అని కూడా అనుకోవాలి. కరోనా కాలంలో ఇంకాస్త ఎక్కువ అనుకోవాలి దేహమును ప్రేమించుమని. ఎందుకంటే శరీరం బాగుంటేనే, రోగ నిరోధక శక్తి బాగుంటేనే మన శరీరం గట్టిగా ఉంటుంది. శరీరం గట్టిగా ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం. మనకు ఆశయాలు బాగానే ఉంటాయి, కానీ ఆశయాలకు వాటిని నెరవేర్చుకోవడానికి శరీరం బాగుండాలి, శరీరం బాగుండాలి. కాబట్టి శరీరాన్ని కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, శరీరాన్ని కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కొంతమంది ఏమంటారంటే, ఏదో కాలం గడుపుకుందాము, మన పనులు మనం చేసుకుందాము, అక్రమాలకు పాల్పడైనా చేయొచ్చు, ఎదుటి వాళ్ళను వాళ్ళలో శక్తి లేకపోయినా సరే మనం పొగిడి లేదా వాళ్ళను ప్లీజ్ చేసి మనం ఎక్కువ కాలం బతకవచ్చు, ఎక్కువ కాలం మనం కాలం గడుపుకోవచ్చు, కాలం గడుపుకోవడం అంటారు. వాళ్ళను బతక నేర్చిన వాళ్ళు అని, మరి వాళ్ళకు పెద్ద విలువ ఉండదు, వాళ్ళకు పెద్ద విలువ ఉండదు. కాబట్టి మనము మన శక్తి యుక్తుల ద్వారా, మన మేధ ద్వారా, మన మనస్సు ద్వారా, నిష్కల్మషమైన మనస్సు ద్వారా, పవిత్రమైన హృదయం ద్వారా, హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అనే పాట వినుంటారు మీరు. మరి హృదయం ఎక్కడ ఉన్నది అంటే, ప్రేమించడంలో హృదయం ఉంది, ప్రేమించడంలో హృదయం ఉంది, ప్రేమించిన వాళ్లను పెళ్లాడటంలో హృదయం ఉంది. ఈ ప్రేమికుల్ని వాళ్ళ పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేయించే పెద్దల్లో కూడా హృదయం ఉంది. కాబట్టి హృదయంలో దయ ఉంది అన్నాడు ఒక ఆయన పటాఫీ అనే కవి. ఏమన్నాడంటే హృదయంలో దయ ఉన్నది అన్నాడు. నిజమేగా హృదయం అనే మాటలో కూడా దయ ఉంది. దాన్ని మనం కళాత్మకంగా కూడా చిత్రించుకోవచ్చు. ఇంగ్లీష్ లో హార్ట్ అనే మాట ఉంది. ఆ హార్ట్ లో ఆర్ట్ అనేది ఉంది. అన్నిటికన్నా హృదయంలో ఉన్న ఆర్ట్ చాలా గొప్ప, ఆ కళ చాలా గొప్పది. మనం పెళ్ళప్పుడు పెళ్లి కళ వచ్చింది అంటారు. మామూలు మనుషులేగా, పౌడర్ రాసింత మాత్రాన, స్నో రాసింత మాత్రాన కొత్త కళ వస్తుందా? కాదు, పెళ్లి కళ వచ్చింది అంటారు. ప్రేత కళ అంటారు. చచ్చిపోయిన తర్వాత ప్రేత కళ అంటారు, దాని గురించి కాదు. కానీ ఆ పెళ్లి కళ అంటే ముఖంలో ఆ సంతోషం వల్ల, నా కొత్త జీవితం వస్తున్న ఆనందం వల్ల ఆ ముఖంలో ఒక రకమైన వెలుగు వస్తుంది. ముఖంలో ఒక రకమైన దీపావళి కనిపిస్తుంది. ఆ వెలుగు కనిపిస్తే దాన్ని కళ అంట, కళకళలాడుతూ ఉన్నారు అంటారు. అంటే బాగా వెలుగుతూ ఉన్నారు అంటాం. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించు అని. అలాగా మనం కూడా, మనం చీకట్లో నుంచి వెలుగులోకి వెళుతూ సాటి సమాజాన్ని కూడా చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించినట్టయితే ఆ జీవితం గొప్పది. మనం వెలుగులోకి నడవడం ఒక్కటి, మనతో పాటు వేరే వాళ్ళను కూడా మనం వెలుగులోకి నడిపించడం అనేది అంతకన్నా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే వస్తే ఒక వ్యక్తిగా గొప్పవాళ్ళు అవుతాం. వ్యక్తిగా గొప్ప కావాడు కావడం వేరు, వ్యవస్థను గొప్పగా దిద్ది తీర్చడం వేరు. తీర్చిదడం కాదు, తప్ప దిద్ది తీర్చడం. శిల్పి ముందు దిద్దుతాడు, తర్వాత తీరుస్తాడు. తను ఒక బొమ్మలాగా తీరుస్తాడు, తనకు కావలసిన రీతిలో తనకు కావలసిన బొమ్మను తయారు చేస్తాడు. అందువల్ల దిద్ది తీర్చడము అంటారు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే మనం ఎంతకాలం బతికాము అనే దానికన్నా ఎలా బతికాము చాలా ముఖ్యం. ఆరే రాజులు రాజ్యములను గెలువరే గర్వోన్నతి జందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే అన్నాడు పోతనామాచ్యు. భాగవతంలో చెప్పాడు, కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి జందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే. వాడు వెళ్ళేటప్పుడు ఎవరైనా సిరి సంపదల్ని తీసుకొని వెళ్ళారా? మనం మనిషి సింగిల్గానే వస్తాము, సింగిల్గానే వెళ్తాం. నో లగేజ్ ఈ భూప్రపంచంలోకి ఇచ్చేటప్పుడు మనమే లగేజ్ తీసుకొని రాము. అలాగే వెళ్ళేటప్పుడు కూడా నో లగేజ్, సింగిల్గా వెళ్లాల్సిందే. నా దగ్గర ఇంత సంపద ఉంది, ఇవన్నీ తీసుకెళ్తాను, అక్కడ స్వర్గంలో ఉపయోగించుకుంటాను, నరకంలో ఉపయోగించుకుంటానంటే కుదరదు. సింగిల్గా వెళ్ళిపోతారు, సింగిల్గానే వస్తారు. కానీ ఆ సింగిల్గా వచ్చిన వాడు తన యాంగిల్లో తను కృషి చేసి సమాజం మొత్తానికి చేస్తే వాడు ఒక శక్తిగా ఆవిర్భవిస్తాడు. ఒక మహాత్మా గాంధీని తలుచుకుంటాం, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని తలుచుకుంటాం, ఒక అంబేద్కర్ను తలుచుకుంటాం. ఇలా మహాత్ముల్ని మనం తలుచుకుంటాం. వాడు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ కింద మనం వాళ్ళను పరిగణిస్తాం. అందువల్ల మనం ఎందుకు బతికామనేది, ఎందుకు బతకమేమో అనే భయాన్ని పక్కన పెట్టి బ్రతికితే ఎలా బతకాలి, ఎలాంటిది వాడు, వాడరా మగాడు, వాడరా మగాడు అంటారే, వాడిదిరా జీవితం అనేది. గొప్ప జీవితం అంటే వాడిది. వాడిని చూసి మనం నేర్చుకోవాలి, వాడిని చూసి మనం నేర్చుకోవాలి. ఒక ఆయన వాళ్ళ అబ్బాయి అన్నట, వరే విధవా ఎదురుంటి సుశీలను చూసి నేర్చుకోరా అన్న, చూసి నేర్చుకోరా అన్నారు. నాన్న వాడన్నట, నాన్న ఆ అమ్మాయిని చూడబట్టి నాకు మార్కులు రాలేదు, నేను చదువు దెబ్బతిన్నది అన్నాడు. కాబట్టి చూడటంలో కూడా చూపులు, చూసి నేర్చుకోవడంలో కూడా అది ఒక రకమైన తెలివితేట. ఒక చోట డాక్టర్ గారు మహిళలను చూపేళ్లను బోర్డు పెట్టాడు. ఒకటి వెళ్ళి ఆసుపత్రి బయట నిలబడి లేడీస్ తట్టు చూస్తూ ఉన్నాడు. ఏంటి అట్ట చూస్తావురా వికిలిగా అని ఒక ఆయన అన్నాడు. అంటే చూడరా, ఒక డాక్టరే బోర్డు పెట్టాడు, మహిళలను చూసి వేళ్ళలోని అన్నాడు. అంటే మహిళలను చూసి వేళ్ళు అంటే డాక్టర్ ట్రీట్ చేసే వేళలు తప్ప వీడు చూడమని కాదు కదా బయట వాళ్ళు. అలా కానీ మనం అర్థం చేసుకోవడమే ఉంటుంది. మనం అర్థం చేసుకుంటే మనకు పరమార్థం కనిపిస్తుంది, అపార్థం చేసుకుంటే అది అనర్థం. అర్థమంతా అర్థం చేసుకుంటేనే పరమార్థం, జీవిత పరమార్థం తెలుస్తుంది. జీవితంలో ఉన్న సారం మనకు తెలుస్తుంది. చదువులలో సారమెల్లా చదివితి తండ్రి అన్నాడు ఎవరు, ప్రహ్లాదు. మరి ఆ ప్రహ్లాద గురువు చెప్పారా విష్ణు భక్తి గురించి? గురువులు ఏమైనా చండామార్కులు వాళ్ళు ఏమైనా చెప్పారా? చెప్పలేదు. తనకు తను చదువుకున్నాడు, తనకు తను తెలుసుకున్నాడు, తన మనస్సు ఆ పొర్రల్లో నుంచి ఆ తత్వం బయటకు వచ్చింది. అంతే తప్ప గురువులు చెప్తేనే తెలియాలనే రూల్ ఏం లేదు. మన గురువులు ఏం చెప్తారు? సత్యమును పలకవలెను, అహింసను ఆచరించవలెను అంటారు, ధర్మము చేయవలెను. కానీ ఇవన్నీ మనకు పుస్తకాల్లో పురాణాల్లో ఉంటాయి, మన గ్రంథాల్లో ఉంటాయి, అన్నిట్లో మనకు కనిపిస్తుంది. ఎవరు చదివినా, ఏ టీవీ పెట్టినా, ఏ రేడియో విన్నా, అన్ని మనకి కనిపిస్తాయి. ధర్మసూత్రాలన్నీ కూడా వినిపిస్తాయి. కానీ అబద్ధము చెప్పవలను, వ్యభిచారము చేయవలను, హింసకు పాల్పడవలను అని ఏ గురువన్నా చెబుతున్నాడా, ఏ పుస్తకమన్నా రాసిందా? ఏమీ లేదు. కానీ 99.9% జనము అబద్ధాలు చెబుతున్నారు, అధర్మాన్ని చేస్తున్నారు, హింసకు పాల్పడుతున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, వ్యసనాలకు బానిసలవుతున్నారు. మరి ఎందుకు? ఇది ఎవడు చెప్పాడు అంటే, కొన్ని మానవ బలహీనతలు, మానవుడి స్వార్థాలు, ఈ తప్పుడు విద్యలన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. మనిషిలో బలహీనతలతో పాటు ఇవన్నీ వస్తాయి అన్నమాట. అడ్డగోలుగా సంపాదించవలసిన ఇవన్నీ ఎవరన్నా చెప్తాడా? ఎక్కడన్నా సిలబస్ లో ఉందా? కనీసం ఎల్కేజీ నుంచి పీజీ లోపల ఒక నెలన్నా ఏ టీచర్ అయినా చెబుతాడా? చెప్పడు. కానీ ఈ తప్పుడు పనులన్నీ ఎవడు చెప్పకుండానే ఎక్కడో నూటికో కోటికో ఎవడో ఒకడు ఉంటాడు. అందరూ కూడా ఏదో ఒక తప్పు చేసి అక్రమానికి పాల్పడి డబ్బు సంపాదిద్దాం అని జాసలో ఉంటారు. అది గొప్ప అనుకుంటారు. ఎంత వెనకేసుకున్నామనే మనం ఆలోచిస్తాం తప్ప, ముందు ఎంత ఉన్నది, భవిష్యత్తులో మన తర్వాత మనకు ఎలాంటి పేరు వస్తుంది, ఎలాంటి పేరు రావాలి అని ఆలోచించి చేసుకునే వాళ్ళు అరుగు. ఆ అరుదైన వాళ్ళ కోవలోకి మనం చేరాలి, విశిష్టుల కోవలోకి చేరాలి, వశిష్ఠులాగా ఉండాలి. అంతే తప్ప మనం ఏదో రకం కాలం గడపవచ్చులే, మన ఫ్యామిలీ బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు అని మనం గిరిగీసుకొని ఉన్నట్టయితే లాభం లేదు. మహాత్ములు అలా గిరిగీసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? మనం తెల్లవాళ్ల పరిపాలనలోనే ఉండేవాళ్ళం. నలుగురి కోసం మహాత్ములు స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశంలో త్యాగాలు చేయబట్టే కదా మనకు స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు మనకు ఆదర్శప్రాయులు కదా, మరి వాళ్లను చూసి మనం నేర్చుకోవాలి కదా. అలాగే ఈ పుణ్యభూమిలో, ఈ భారతదేశంలో ఎంతో మంది మహాత్ములు జన్మించారు. హిమాలయాల్లో ఎంతో మంది తపస్సు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు తపస్సు చేసి వాళ్ళకి ఏమైనా భార్య పిల్లలు ఉన్నారా? వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా సినిమాలు చూస్తున్నారా, టీవీలు చూస్తున్నారా? వాళ్ళకు స్వార్థం ఏమిటి? హోటళ్ళు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మరి వాళ్ళ తపస్సులు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం. సామాన్యుడు తన కళ్యాణం, తన పెళ్లి, ఆ పెళ్లి వల్ల వచ్చిన భార్య, భార్య వల్ల వచ్చిన పిల్లలు, ఇట్లా తన సంసారానికి పరిమితం అవుతున్నాడు. కానీ ప్రపంచంలో అందరి గురించి, ఇప్పుడు బతుకున్న వాళ్ళే కాదు రాబోయే తరాల వాళ్ళ గురించి కూడా ఆలోచించేవాడు మహర్షి. వాళ్ళు తపస్సులు చేస్తారు, వాళ్ళు ఋషులు, వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకు అంటే పురుషులు వేరు, ఋషులు వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ విన్రవేమ అని వేమన చెప్పాడు, వేమన యోగి చెప్పాడు. ఆయన యోగి ఎందుకంటే అందరి గురించి ఆలోచించాడు కాబట్టి యోగి అయ్యాడు. ఆయన ప్రపంచానికి మంచి చెప్పాడు కాబట్టి వేమన యోగి అయ్యాడు. ఆ మహాపురుషులు లాంటి వాళ్ళ వాళ్ళ శ్రేణిలో మనం అందరం కూడా చేయాలి. అయితే మనకు పురుషార్థాలు అని గుర్తొస్తాయి కదా, ఆ పురుషార్థాలు నాలుగు. వాటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం నేను పెద్ద మినిస్టర్గా చేశాను, వీడు మామూలు వాడు కూలి అని మనకు ఈ తేడాలు ఉంటాయి. కానీ మరణానంతరం ఆ తేడాలు ఏమి ఉండవు. వాడు మంచి చేసి చేశాడా జీవితంలో బతుకున్నప్పుడు, చెడు చేశాడా, చెడు చేస్తే నరకంలోకి, మంచి చేస్తే స్వర్గంలోకి, ఇదే లెక్క. మరి రాజులు రాజ్య సుఖాలు చాలా ఉంటాయి, మరి వాళ్ళు వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారా అంటే లేదు. రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు. కాబట్టి ఎవరికైనా సరే బయట పై పరమాత్ముడి దృష్టిలో ఎవరైనా ఒకటే ఒకటే గిడ్డురాయి. మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగా రెండే కులములు అన్నాడు. ఎవరు? గురజాడ అప్పారావు. మనిషి మంచి చెడ్డ వీళ్ళే. మనం మంచి వాళ్ళ లిస్టులోకి వెళ్ళాలా, చెడ్డ వాళ్ళ లిస్టులోకి వెళ్ళాలా, అది ఎవరు చెప్తారు? ఎవరికి వాళ్ళు అంతరాత్మ సాక్షిగా, ఆత్మసాక్షిగా, అంతరాత్మ చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. మనం చాలా మందివి అంతరాత్మకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంతరాత్మ చెడు చేయమని ఎప్పుడు చెప్పదు. చెడు చేస్తుంటే కూడా నువ్వు చేసేది తప్పురా, అటు చేయొద్దు అని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ దాని మాట కాదని ధిక్కరించి మనం దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా మనం వెళ్తూ ఉంటాం. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మంచి చెప్తుంది అంతరాత్మ, ఈ పురుషార్థాలు నాలుగు, అవేంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ నాలుగు అన్నమాట. ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో మూడున్నాయే, ధర్మము, అర్థము, కామము. అవి ఇహలోకానికి సంబంధించి, ఇహలోకానికి సంబంధించినటువంటి ఈ ప్రపంచానికి సంబంధించి మన కళ్ళ ముందు కనపడేవి, ఇవి చేసే అవకాశం ఉన్నది. నాలుగోది మోక్షం ఉందే, ఆ మోక్షం అనేది మన కంట్రోల్లో లేదు, మనం చూడలేము. ధర్మం అంటే ఫస్ట్ది మరి భార్యను కూడా సహధర్మచారిణి అంటారు, అంటే కలిసి ధర్మకార్యాలు చేయడానికి అవసరమైన వ్యక్తి. అంతేగాని చర్మం కోసం పెళ్లి చేసుకోవడం కాదు, ధర్మం కోసం పెళ్లి చేసుకోవడం. మనమేమో ఎర్రగా, అమ్మ ఎర్రగా ఉందా, ఎర్రగా బుర్రగా ఉందా అని మనం చూస్తాం, హైట్ చూస్తాం. లేడీస్ ఏమో తనకన్నా ఎక్కువ ఎత్తున్న వాళ్ళు వాడు చేసుకోవాలనుకుంటారు. ఎందుకు అని అడిగితే నేను సరదాగా చెప్పాను, ఆడవాళ్ళు వాళ్ళకన్నా ఎత్తుగా ఉండే వాళ్ళని ఎందుకు చేసుకోవాలంటే అది ఆత్మగౌరవం కోసం. ఆడవాళ్ళు తలెత్తుకుని మగుడిని చూడగలగాలి, గర్వపడ్డట్టు చూడగలగాలి అని సరదాగా చెప్పాను. అయితే మరి అమ్మాయి హైట్ తక్కువ ఉండాలి, అబ్బాయి హైట్ ఎక్కువ ఉండాలి, ఎర్రగా ఉండాలి, నల్లగా ఉండకూడదు. మరి దేవతలందరూ నల్లగానే ఉన్నారు కదా, ఆ విషయం అన్నమాట. దేవతలందరూ కూడా నల్లని వాడు, పద్మ నయనమ్ములవాడు, కృపారసముపై దల్లెడు వాడు అన్నారు. మరి ఆ కృష్ణుడి నల్లుడు ఉన్నప్పుడు, కృష్ణుడే నల్లగా ఉన్నప్పుడు, శివుడే నల్లగా ఉన్నప్పుడు, విష్ణువు నల్లగా ఉన్నప్పుడు మనం ఎర్రగా ఉండి సాధించేది ఏమిటి? అంతకన్నా గొప్పవాళ్ళు ఉంటామా? కనీసం వాళ్ళలో కోటి వంతు మనం సాధించగలమా? కాబట్టి రంగులు వా భ్రమలో మనం పడిపోతాం, రంగుల భ్రమలో పడిపోతాం. అందువల్ల మనము ఈ ధర్మం మొట్టమొదటిది, పురుషార్థాల్లో ధర్మం మొదటిది. ధర్మం, ఆ ధర్మాన్ని మనము తెలుసుకోవాలి. మనం మనిషి అయిన వాడు జీవుడేమో అర్థం గురించి ఆలోచిస్తాడు. అర్థం అంటే మీనింగ్ అనేది ఉంది, డబ్బు అని కూడా రెండు రకాలుగా ఉంది, కొద్దిగా స్పెల్లింగ్ కొద్దిగా తేడా అర్థం. కానీ మరి పరమార్థం ఎవరి చేతిలో ఉంది? పరమాత్ముడి చేతిలో, దేవుడి చేతిలో ఉంది, దేవుడి చేతిలో ఉంది. కాబట్టి ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. ధర్మ పత్ని అంటారు. మరి మూడు బుళ్ళు వేస్తే ఆ భార్య వస్తుంది. నాతి చరామి చరితవ్య అంటాడు, ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి చరితవ్య. అంటే భార్యకు ప్రమాణం చేస్తాడు, ధర్మం విషయంలో కానీ, అర్థం విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, కామం విషయంలో కానీ నిన్ను అతిక్రమించి పోను, భిన్నంగా పోను, వేరే వాళ్ళతో నేను పాలు పంచుకోను అని ప్రమాణం చేస్తాడు. కొంతమంది కొంతమంది పురోహితులు పెళ్ళిళ్ళలో ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అని కూడా చేస్తారు, అంటే మోక్షంలో కూడా నిన్ను వదిలిపెట్టను అని. మరి ఒకప్పుడు భార్య దగ్గర ఏదైనా యాక్సిడెంట్ అయి అలాంటిదప్పుడు భార్య భర్తలు ఒకసారి చనిపోతున్నాయి, కానీ సాధారణంగా ఒకళ్ళు ముందు చనిపోతారు, తర్వాత ఒకళ్ళు చనిపోతారు కదా, కానీ మోక్షంలో కూడా వదిలిపెట్టను అంటాడు అనేది కొంతమంది చెబుతారు. ఏ చెప్పినా కూడా మనకు నేను దాంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదర్శప్రాయంగా ఉండటము. ఆ పురుషార్థాలు మనకు వినడానికి బాగానే ఉంటాయి కానీ కానీ పరుషార్థాలకు నిజానికి ఆచరించడం చాలా కష్టమైన పని. ధర్మం మొట్టమొదటి ధర్మం. ఆ ధర్మంలో దాని గురించి ఏం చెప్తారంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మం గురించి ఆలోచిస్తారు ప్రతి మనిషి కూడా. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఇది పెద్ద షరతు. ధర్మాన్ని మనం రక్షించాలి, ఆ ధర్మం మనం రక్షిస్తుంది అని. మరి అది సాధ్యమా, మనం చేయగలమా అంటే ఎవడికి వాడికి సాధ్యమే. ధర్మాన్ని మనం కాపాడాలి. మరి కొంతమంది మరి మనకు పాశ్చాత్యులకు తేడా ఏంటంటే మనమేమో ధర్మో రక్షతి రక్షిత అంటాం, అంటే ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షించినట్టయితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మరి పాశ్చాత్యుల ధోరణి ఎట్లా ఉంటుందంటే చర్మో రక్షతి రక్షిత అని, అంటే చర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే మన చర్మాన్ని, మన దేహాన్ని, అది మనల్ని రక్షిస్తుంది అని. అది ఒక రకం కరెక్ట్, ఇది ఒక రకం కరెక్ట్. అంటే దేహాన్ని కూడా మనం కాపాడుకోవాలి, దేహాన్ని కూడా కాపాడుకోవాలి, రెండింటినీ రక్షించుకోవాలి. మరి ధర్మాన్ని రక్షించడం ఎట్లాగా అంటే వేదాలు ఉన్నాయి మనకు, వేదాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, ఈ మూడు రకాలు ఉన్నాయి మనకు వాంగ్మయం. ఈ వేదాలు అంటే మనకు ఒక ప్రమాణాలు కావాలి కదా, అందరూ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళు భారతీయులు ఎక్కువ మంది. వేదాలు ఏమిటంటే ఆ వేదాలు చాలా గొప్పవి, అవి ప్రభువు లాంటివి, ప్రభు సంహిత. వేదాలు ఏం చెప్తాయి? సత్యం వద, అంటే మన గవర్నమెంట్ ప్రభువు ఎట్లా రాజు ఎట్లా చెప్తాడో అట్లా చెప్తాయి వేదాలు. ధర్మం చరా అంటే నువ్వు ధర్మం ఆచరించు, ధర్మం వర్తించు, ధర్మంలో వెళ్ళు అనేది చెప్తాయి. సత్యం వద, సత్యం వద అంటే నిజం చెప్పు అని, నిజం చెప్పు అని చెప్పు. అది శాసిస్తుంది. ఒక రాజు ప్రజల్ని ఎట్లా శాసిస్తాడో, ఒక ప్రభువు ఎట్లా ఆర్డర్ వేసేస్తాడో అట్లా వేదాలు చెబుతాయి. మరి అవి ప్రభు సంహితాలు అన్నారు వేదాలు. మరి తర్వాత అవి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు మిత్ర సంహితాలు అంటే స్నేహితుల్లాగా చెప్తాయి. ఒరే ఇట్లా చేస్తే మంచిదా, అట్లా చెప్తారని చెబితే మంచిదా అని ఫ్రెండ్ చెప్పాడు అనుకోండి, మనం వింటాం. భార్య మాట వినని వాడు కూడా ఒకసారి ఫ్రెండ్ మాట వింటాడు. నిజానికి ఫ్రెండే కాదు, శత్రువు మాట కూడా మనం వినాలి. కొన్నిసారి శత్రువుని బట్టి తెలుసుకోవాలి. శత్రువులో మనకు గురువు కనిపిస్తాడు. ఒక్కొక్కసారి స్నేహితుడు మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడే, నువ్వు సిగరెట్ దాగరా కలిసి మందు కొడదామరా అని మనల్ని తప్పుదారిలోకి పంపించవచ్చు. కానీ శత్రువు వల్ల మనం జాగ్రత్త ఉంటాం, ఎప్పుడు అలర్ట్ గా ఉంటాం. అందుకనే సరిహద్దుల్లో ఉన్న జనం ఎక్కువ అప్రమత్తంగా ఉంటారు. యుద్ధం జరిగే చోట జనం ఉన్నంత అప్రమత్తంగా ఎవరూ ఉండరు, ఎందుకంటే అది వాళ్లకు జీవన్ మరణ సమస్య. కాస్త అలక్ష్యంగా ఉంటే శత్రుదేశం సైనికులు మన ప్రాణాలు తీయవచ్చు, మన దేశ ప్రతిష్టలు దెబ్బతీయవచ్చు. అందువల్ల వాళ్ళెంత జాగ్రత్తగా ఉంటారో మనం కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎప్పుడు అలర్ట్ గా ఉంచేది శత్రువులు. వైజ్ ఎనిమీ ఈజ్ బెటర్ దాన్ ఏ ఫూరిష్ ఫ్రెండ్ అన్నారు. ఒక తెలివిగల శత్రువు, ఒక శక్తిమంతుడైన శత్రువు పనికి మాలిన మిత్రుడి కంటే చాలా మేలు అంటారు. ఇంగ్లీష్ లో ఉంది, ఏ భాషలో ఉన్నా ఎవరు చెప్పినా కూడా మంచిని మనము స్వీకరించాలి. మంచిని తెలుసుకొని వాటిని మనము ఆచరించాలి, చెడును తెలుసుకొని దాన్ని వదిలేయాలి. మహాత్మా గాంధీ మూడు కోతులు ఏం చెబుతున్నాయి? చెడు చెప్పకు, ఒకటేమో కళ్ళు మూసుకుంటుంది, ఒకటేమో చెవులు మూసుకుంటుంది, ఒకటేమో నోరు మూసుకుంటుంది. మూడు కోతులు అంటే చెడు చెప్పకు, చెడు వినకు, చెడు చూడకు. కళ్ళు మూసుకున్న కోతి ఏమో చెడు చూడకంటుంది, చెవులు మూసుకున్న కోతి ఏమో చెవులు వినకంటుంది, నోరు మూసుకున్న కోతి ఏమో చెడు చెప్పకు అంటుంది. అలాగే మనం కూడా విషయాలన్నీ తెలుసుకోవాలి. వినదవును ఎవరు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి. వినినంతనే వేగపడక వివరింపదగున్, చెప్పింది వినాలి. ఇప్పుడు రకరకాల ఒక యూనివర్సిటీకి, ఆంధ్ర యూనివర్సిటీకి ఆ ఎంబ్లము పాములు, పాములకు చెవులు ఎక్కువ, చెవులు అవి ఎక్కువ ఉంటాయి. వినికిడి జ్ఞానం పాములకు ఎక్కువ. వాటి దగ్గర నుంచి మనం వినికిడి నేర్చుకోవాలి, వాటి దగ్గర నుంచి వినికిడి నేర్చుకోవాలి. మన వినాయకుడికి చెవులు, చాటంత చెవులు. ఆ చెవులు ఉన్నది ఎందుకంటే ప్రపంచంలో మంచివి విజ్ఞానవంతమైనవి ఎక్కడి నుంచి వచ్చినా వినాలి అని చెప్పడం. ఎక్కడి నుంచైనా వచ్చి ధర్మదేవత కూడా కళ్ళకు గంతలు కడతారు తప్ప ఆమె వింటుంది, సాక్ష్యాలు వింటుంది, అప్పుడు తీర్పు చెబుతుంది. అంతే తప్ప మనము ఆ విన్న, చదివిన, చూసిన అవి మంచి వాటిని గ్రహించడానికి, మంచి ఆచరించడానికి మాత్రమే ఉపయోగపడాలి. నదీనాం సాగరోగతి అన్నారు. నదీనాం సాగరోగతి అన్నారు అంటే నదులన్నీ సముద్రం వైపు ప్రయాణం చేస్తాయి, వెళ్తాయి, సముద్రంలో కలుస్తాయి. అట్లాగే మనము కూడా మన కార్యక్రమాలు కానీ, మనం విన్నవి కానీ కన్నవి కానీ, ఇవన్నీ కూడా మంచి వైపు వెళ్ళడానికి, మంచిలో లీనం కావడానికి మనము ఉపయోగపడాలి. మనం ఉపవాసం చేస్తాం, ఉపవాసం చేస్తాం. చాలామంది ఉపవాసం చేస్తే పుణ్యము అనుకుంటారు. మరి ఉపవాసము అంటే మరి ఏమి తినకపోవడం ఒకటి, తిన్నా కూడా మరి బియ్యం కాకుండా అన్నం కాకుండా చపాతీలో పూరీలో ఇడ్లీలో ఏదో తిని ఉపవాసం అంటారు. మరి 10 చపాతీలు తినడం కన్నా రైస్ తినడమే నయం కదా అని నాటివాడు ఎవడో అనొచ్చు. కానీ ఉపవాసం అంటే తిండి మానేయడమే కాదు, తిండి మానేయడం మంచిదే. మనస్సును ఖాళీగా పెట్టుకుని ఉపవాసము అంటే దేవుడి దగ్గర సమీపే అన్నారు. అంటే ఉపవాసం అంటే దేవుడికి సమీపంగా ఉండటము, అంటే దేవుడి దగ్గరగా ఉండి దేవుడి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అది నిజమైన ఉపవాసం. ధర్మ చింతన, దైవ చింతన మనం అది మనము ఆదర్శంగా తీసుకుంటే మన జీవితానికి సార్థకత ఇచ్చారు, మన జీవితంలో మంచి జరుగుతుంది. మరి తండ్రి మాటను మరి మన విచక్షణ ఉపయోగించాలి, మైండ్ ఉపయోగించాలి. మైండ్ మైండ్ మీడియా ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ప్రత్యేకంగా శ్రోతలకు, మైండ్ మీడియా అంటే మైండ్ చాలా ప్రధానమైంది. ఆ మైండ్ను మనం పదును పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు కత్తికి సాన పెట్టినప్పుడు, కత్తికి సాన చూడ కత్తికి సాన అనే పాట ఉంది, కత్తికి సాన పెట్టినట్టుగా మైండ్కు, మెదడుకు, మెదడుకు సాన పెట్టాలి. ఆ మెదడులో నుంచి మంచి మెథడ్ రావాలి, మంచి పద్ధతి రావాలి. ఆ మైండ్ అంటే చూడండి, మనము వినదగునెవ్వరు చెప్పిన దానికి ఉదాహరణ చెప్తున్నాను వినండి. మరి మనము శ్రీరామచంద్రుడు ఎందుకు గొప్పవాడయ్యాడు? తండ్రి మాట వినడం వల్ల, పితృవాక్య పరిపాలన చేయడం వల్ల శ్రీరామచంద్రుడు యుగ పురుషుడయ్యాడు, త్రేతాయుగ పురుషుడు. త్రేతాయుగంలో ఉన్న ఒక త్రేతాయుగానికి ఆయన లిమిట్ కాలేదు, త్రేతాయుగానికే లిమిట్ కాలేదు ఆ మహానుభావుడు. సకల యుగాలకు కూడా శ్రీరాముడిని మనం స్మరించుకునేట్టుగా మహత్తరమైన శక్తి సంపాదించాడు. మొన్న అయోధ్య ఆలయం జరిగింది, అయోధ్యకు వెళ్ళి ఇక్కడ మైండ్ మీడియా ఇండియా హెడ్ ఆమె దేవికా రాణిగా, దేవికారెడ్డి గారికి మరి అక్కడ విశేషాలన్నీ తెలియజేశారు. మరి మనం ఇప్పుడు ఆయన మనకు ప్రభువ, ఆయన మనకు రాజు, ఆయన మన ప్రధానమంత్రి కాదే, ఆ మహాత్ముడు ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నవాడు. ఆ త్రేతాయుగంలో ఉన్న ఆ పురుషోత్తముణ్ణి, ఆ మహాత్ముడిని మరి తలుచుకొని గుడి కట్టారు, పోరాటం చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఇవన్నీ చేసి ఆయన గుడి కట్టారు, గుడి కట్టారు. అయోధ్య విషయాలన్నీ మీరు మైండ్ ఇండియా ప్రేక్షకుడు కళ్ళారా చూసి ఉంటారు. ఆ దేవికారెడ్డి గారి వల్ల, ఆమె ఇంటర్వ్యూ చేసి తెచ్చిన సమాచారం వల్ల మరి ఆ మహాత్ముల్ని అలా స్మరించుకుంటారు. ఆ మహాత్ముడు ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే పితృవాక్య పరిపాలన వలన, తండ్రి చెప్పింది వినడం వల్ల గొప్పవాడయ్యాడు. మరి ప్రహ్లాదు తండ్రి మాట వినకపోవడం వల్ల గొప్పవాడయ్యాడు. అంటే అలాగే లక్ష్మణుడు ఎందుకు గొప్పవాడయ్యాడు? అన్నమాట వినడం వల్ల గొప్పవాడయ్యాడు, అంతే కదా. అంత మాత్రాన ప్రతి అన్న చెప్పిన మాట వినాలనే లేదు. విభీషణుడు ఎందుకు గొప్పవాడయ్యాడు? అన్నమాట వినకపోవడం వల్ల గొప్పవాడు. కాబట్టి అన్న చెప్పిన, తండ్రి చెప్పిన, అన్న చెప్పిన ఆ మాటలు ఏం చెప్తున్నాయి? అవి ధర్మ మార్గంలో ఉన్నాయా లేవా? ధర్మానికి భిన్నంగా ఉంటే వినకూడదు. ఆ ధర్మం ప్రకారం ఉంటే, మనము ఆ ధర్మం ప్రకారం ఉన్నట్టయితే ఆ దాన్ని మనం ఆచరించాలి. కాబట్టి ప్రతివాడు ఆలోచించుకోవాలి. వినంతనే వేగపడక వివరింపదగున్న అన్నాడు కదా, ఇంకా చెప్పాను, అది నేను చెప్పింది కదా, మహాత్ములు చెప్పింది. అలాగా ఆ విన్న తర్వాత మనం పరిశుభ్రమైన మనస్సుతోటి నిష్కల్మషంగా ఇందులో మంచి ఏమిటి, చెడు ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని దాన్ని మనం ఆచరించాలి, ఆచరించాలి, అది తెలుసుకోవాలి. అందువల్ల ఈ వేదాలు అనేవి వేద ప్రామాణ్యం అంటారు వాటికి, ప్రమాణాలు. శ్రీరామచంద్రుడు కానీ, శ్రీకృష్ణుడు కానీ వీళ్ళందరూ గురువుల దగ్గర చదువుకున్నవాళ్ళు, గురుకులాల్లో చదువుకున్నవాళ్ళని. ఒకప్పుడు గురుకులాల్లో మరి గురువుల్ని గౌరవించేవాళ్ళు, వాళ్ళ పాదాలకు నమస్కరించేవాళ్ళు, వాళ్ళు చెప్పిన పనులు చేసేవాళ్ళు, వాళ్ళు భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ గురువులు తిండి పెట్టేవాళ్ళు, చదివించేవాళ్ళు. అందువల్ల మరి గురువు మాట వినకపోతే ఆ చదువు రాదేమో, తిండి దొరకదేమో అని భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మా ఫీజులతోటి టీచర్లు బతుకుతున్నారనే ఉద్దేశంతో లెక్క పెట్టండి. విలువలు మారిపోయినాయి. ఒకప్పుడు సహవిద్య, గురువు గారు చెబుతూ ఉంటే శిష్యుడు కూడా ఆ గురువు గారితో సహా దాన్ని వల్ల వేసేవాడు, వేదాలు వల్ల వేయడం. ఆ వల్ల వేయడం వల్ల పర్ఫెక్షన్ మంది వాగ్రూపమైన విద్య, మాటల్లో విద్య. అందువల్ల తేడా లేదు, 100% పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఆ గురువు గారు ఆ శిష్యుడిని ప్రపంచంలోకి పంపించేవాడు. ఇప్పుడు అట్లా కాదు కదా, మనకు 35% మార్కులకు పాస్. కరోనా టైంలో అయితే ఆ పరీక్షలు కూడా లేవు, వేరే విషయం, అది ఎక్సెప్షనల్ కేసు. కానీ ఒకసారి సత్యసాయిబాబా, భగవాన్ సత్యసాయిబాబా అన్నాడు, మరి ఒక డాక్టర్ని 35% మార్కులతో పాస్ చేసి అతని డాక్టర్ చేస్తే 100 మంది చనిపోయే పేషెంట్లు వచ్చారనుకోండి, ప్రాణాల మీదకి వచ్చిన వాళ్ళు, 35 మందిని బతికిచ్చి 65 మందిని బతికించలేకపోతే అతను డాక్టర్ అవుతాడా అన్న ఆ మహత్వం. అందువల్ల మనం 100% ఎడ్యుకేషన్, భారతీయ విద్య 100% ఎడ్యుకేషన్. అందువల్ల ఆ రోజుల్లో ధర్మము బాగా ఉండేది. ఆ ధర్మానికి కూడా ఒక దేవత, ధర్మ దేవత. ఆ దేవత, ఆ దేవతకు 4 పాదాలు, 4 రకాలు, 4 కాళ్ళు. ఆ ఏంటి అంటే అది అంతా పర్ఫెక్ట్గా ఉందా, ఇప్పుడు ఒక రకంగానే ఉంటుందా ధర్మదేవత పరిస్థితి అంటే అది కూడా కరెక్ట్ కాదు. కృతయుగం నుంచి ఇప్పటి వికృతయుగం అంటే కలియుగం వరకు ధర్మదేవత పరిస్థితి కూడా మారిపోయింది. ధర్మదేవతకు ఉన్న కష్టాలు మన కష్టాల కంటే ఎక్కువ, మన కష్టాల కన్నా చాలా ఎక్కువ. ధర్మదేవత కృతయుగంలో 4 పాదాలతో నడిచింది, 100%. మరి త్రేతాయుగంలో అదే ధర్మదేవత మూడు పాదాలతో నడిచింది. అదే ధర్మదేవత ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికీ రెండు పాదాలతో నడుస్తున్నట్టు. కలియుగంలోకి వస్తే ఒక్క పాదంతో నడుస్తున్నదా, ఆ పాదం కూడా ఏమైనా కాలిపోయిందా, ఏమైనా దెబ్బతిన్నదే అనేది అనుమానం వస్తుంది. ఎందుకంటే అధర్మాలు అట్లా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అది అందరూ అంటారు. కానీ కలియుగంలో కూడా ధర్మాచరణ ఉత్తమంగా ఉన్నట్టయితే, గొప్పగా ఉన్నట్టయితే, ఆదర్శప్రాయంగా ఉన్నట్టయితే కలియుగంలో కూడా ధర్మదేవత నాలుగు పాదాలతో నడిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరి మరి ఆ పూర్వపు లాగా లేదు, ఎవరి మైండ్ వాళ్ళు ఆలోచించవచ్చు, ఎవరికి మంచి అనుకుంటే వాళ్ళు ఆచరించవచ్చు. అందరూ మంచి అనుకుంటే, అందరూ ధర్మం గురించి ఆలోచిస్తే కలియుగం కూడా కృతయుగం కావచ్చు, అది సుకృత యుగం కావచ్చు, మంచి యుగం అవుతుంది, అందరూ మంచి వాళ్ళు తయారవుతారు. కాబట్టి ఆ ధర్మం చాలా ముఖ్యం. మరి ధర్మం ఎలా తెలుస్తుందయ్యా అంటే మనకు ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, మనకు రామాయణం ఉంది. వందే వాల్మీకి కోకిలం అన్నారు, వాల్మీకి అందించాడు రామాయణాన్ని, ఆయన ఆది కవి అన్నారు, ఆది కావ్యం అన్నారు రామాయణాన్ని. ఆది కావ్యం వలరణించ వేద శాఖలు వెలసనించట, ఆది కావ్యం వలరణించట అని రాయపురాడు సుబ్బారావు గారు అన్నారు. ఎందుకంటే భారతదేశం పరమ పవిత్రమైన భూమి కావడానికి ఇది కారణం. మనకు మహాభారతం ఉంది, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. ఈ గ్రంథాలన్నింటిలో చెప్పే విషయాలు మనం తెలుసుకుంటే మనకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ప్రతి దాంట్లో కూడా మంచి చూసినట్టే చెడు చూసేవాళ్ళు కూడా ఉంటారు. మనుషులు రకరకాలు కదా, బుద్ధి రకరకాలుగా, బుద్ధి కర్మానుసారిణి అన్నారు. బుద్ధి రకరకాలుగా పోతుంది, బుద్ధి చంచలమైంది, మనస్సు చంచలమైంది, అది నెగిటివ్ కూడా ఆలోచిస్తూ ఉంది. ఒక ఆయన ఎవరో అన్నారు, అది ఇప్పటికీ అనుకుంటున్నా ఉన్నారు, రామాయణం రంకు భారతం బొంకు, ఇదే మాట, రామాయణం రంకు భారతం బొంకు అట. ఇంకొక ఆయన ఏమన్నారు తెలుసా, రామాయణం ఏమో కిడ్నాప్ కేసు, అంటే సీతమ్మ వారిని రావణాసుడు అపహరించుకునే విషయం, అది రామాయణం ఏమో కిడ్నాప్ కేసు, భారతం ఏమో ల్యాండ్ డిస్ప్యూట్ అన్నారు. అంటే ఈ స్థలాలు పొలాలు ఆస్తుల పంపకం వీటి దగ్గర పాండవులకు కౌరవులకు తేడా వచ్చింది కాబట్టి సివిల్ డిస్ప్యూటు, అదేమో క్రిమినల్ కేసు అన్నాడు. కాబట్టి మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది, యథా దృష్టి తథా సృష్టి అని అంటున్నారు. అంటే మన దృష్టి ఎట్లా ఉంటే మనకు సృష్టి అట్లా కనపడుతుంది. యథా దృష్టి తథా సృష్టి అంటున్నాను ఎందుకంటే మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. షేక్స్పియర్ కూడా ప్రపంచంలో అద్భుతమైన నాటకాలు హామ్లెట్, మ్యాక్బెత్, యాజ్ యు లైక్ ఇట్, ఆయన విషాదమయమైన నాటకాలు రాశాడు, వినోదమైన నాటకాలు కూడా రాశాడు, ట్రాజెడీ కామెడీ ఇవన్నీ కూడా రాసిన ఆయన కూడా ఒక మాట చెప్పాడు, దేర్ ఈజ్ నథింగ్ గుడ్ అండ్ బ్యాడ్, థింకింగ్ మేక్స్ ఇట్ సో అన్నాడు. అంటే ప్రపంచంలో మంచి కానీ చెడు కానీ ప్రత్యేకంగా ఏది ఉండదు, మనం ఆలోచించుకోవడంలో ఉంది అన్నాడు. వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, ఆల్ మెన్ ఆర్ యాక్టర్స్ అనుకుంటారు. అంటే ప్రపంచం ఒక రంగస్థలము, అందరూ నటులేని, కాబట్టి థింకింగ్ మేక్స్ ఇట్ సో అన్నాడే ఆలోచన బుర్ర మనిషికి, ఇహకో రుచి బుర్రకో బుద్ధి. కాబట్టి మన బుద్ధిని మనం పెట్టుకోవాలి. బుర్రను కంట్రోల్ మనం చేసుకుంటాము, వాకింగ్ చేస్తాము, యోగా చేస్తాము, తిండి తగ్గిస్తాము, మన బుర్ర తగ్గించుకోవాలని చూస్తాం. కానీ బుర్రను పెంచుకునే ప్రయత్నం చేయాలి, దాంతోపాటు బుర్ర పెరగకుండా చూసుకోవడంతో పాటు బుర్ర పెరిగేట్టు చూసుకోవాలి. అందువల్ల స్టేజీ, ఒక్కొక్క స్టేజ్ నుంచి వెళ్లే కొద్దీ మనిషి ప్రిస్టేజీ పెరగాలి. స్టేజీ పెరగడం ఒకటే కాదు, అది జీవిత పరమార్థం. ప్రతిదీ కూడా మనము ఉత్తమమైనది ఎంచుకోవాలి, మంచిది ఎంచుకోవాలి, ఆదర్శప్రాయమైనది ఎంచుకోవాలి, నలుగురు సహభాష అనేది ఎంచుకోవాలి. మరి మనకు ఇవన్నీ కూడా ఒక రామాయణం ఉంది, దాంట్లో శ్లోకం పుట్టింది సంస్కృతము, సంస్కృతము జనని సంస్కృతము సకల భాషలకు అన్నారు, అన్ని భాషలకు కూడా సంస్కృతం తల్లి లాంటిది అని. అందులో శ్లోకం ఉంటుంది, శ్లోకం ఎలా వచ్చింది, శోక శ్లోకత్వం ఆగత అన్నారు, ఆ శ్లోకంలో నుంచే శ్లోకం వచ్చింది. శ్లోకానికి మాతృభూమి ఏంటంటే శోకం, రాముడు సీతావారి ఎడబాటు దాది శోకం. అక్కడ వాల్మీకి రాశాడు, మా నిషాద ప్రతిష్టాం స్వమగవ శాశ్వతీ సమాహం, యత్ క్రౌంచ మిథునాత్యేకం అవధి కామమోహితమై, కామమోహితమైన గంటను విడదీశావురా కిరాతకుడని ఆయన శపించాడు. అంటే అలా రాముడు సీతాదేవి వీళ్లలో మనము ఆదర్శ చూసుకుంటాం. ఇప్పుడు సీతారాముల కళ్యాణం మనం చేస్తాం, మరి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారని తెలుసు మనకు. సీతమ్మ వారు ఎన్నో కష్టాలు పడ్డారని తెలుసు, శ్రీరామచంద్రుడు ఎన్నో కష్టాలు పడ్డారని తెలుసు. అయినా వాళ్ళ అన్యోన్యమైన జంట కాబట్టి మనం అలా ఉండాలని కోరుకుంటాం, సీతారాములాగా ఉండాలని కోరుకుంటాం. మనకు ఆది దంపతులు అనగానే మనకు శివుడు పార్వతి గుర్తొస్తారు, శివుడు పార్వతి గుర్తొస్తాడు. అక్కడ కూడా ఒక శ్లోకం ఉంది, వాగర్ధావివ సంతృప్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. అంటే వాక్ అర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే. వాక్కు వాక్కు అర్థం ఉంటుంది, వాక్కు మాటకు అర్థం ఉంటుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు మాట దానికి అర్థంలాగా కలిసిపోయారు, అన్యోన్యంగా ఉన్నారు, ఆదర్శ దంపతులయ్యారు. వాళ్ళు జగత్తుకి ప్రపంచానికి తల్లిదండ్రులయ్యారు. ఆది దంపతులు వాళ్ళు తల్లిదండ్రులయ్యారు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఉన్నట్టుగా, అందుకనే అందరికంటే శివుణ్ణి ఎందుకు కొలుస్తారు అంటే ఆయన అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు భార్యకు సగభాగం ఇచ్చాడు. మళ్ళీ మాట్లాడితే దేవతలందరూ కూడా మనం భార్యని గౌరవించిన వాళ్ళే. మనకు త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. బ్రహ్మ తన నోట్లో నోటిని సరస్వతీదేవికి ఇచ్చాడు, సరస్వతీదేవికి ఇచ్చాడు. ఒక ఆవిడ ఉంటుంది, మా ఆయనకు నోట్లో నాలుక లేదండి. ఏమి, బ్రహ్మదేవుడికే నాలుక లేదా? నాలుక సరస్వతీదేవి. ఒక ఆవిడ ఉంటుంది, మా ఆయనకు గుండె లేదు, గుండె లేదు అంటుంది. ధైర్యం లేదు చెప్పడానికి. అసలు విష్ణువుకే గుండె లేదు సొంతం కాదు, ఆ వక్షస్థలంలో కౌస్తుభం, ఆ వక్షస్థలంలో ఆ లక్ష్మీదేవి ఉంది, లక్ష్మీదేవి స్థలం అది గుండె విష్ణువు. అందువల్ల గుండెను ఆయన విష్ణువుగా, విష్ణువు భార్య లక్ష్మీదేవికి ఇచ్చాడు. మరి శివుడు ఏకంగా సగభాగాన్ని, శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. అందుకనే ఆయన్ను అర్ధనారీశ్వరుడు అంటారు. మనకు చెప్పేటప్పుడు స్త్రీలను గౌరవించాలి, ఇంటికి దీపం ఇల్లారు, వాళ్ళ దీపావళి గురించి చెప్పుకోవాల్సిందే. ఒకరోజు దీపావళి కానీ ఇంటికి నిత్యం వెలుగుతుండే దీపావళి దీపం ఎవరంటే మహిళ, గృహిణి. అందువల్ల కాబట్టి గృహిణి హ్యాపీగా ఉంటే స్త్రీకి కలకంటి కన్నీరు ఒలికిన ఇంట సిరి ఉండదన్నారు. కాబట్టి కన్నీరు ఒరగకూడదు, ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి భార్య అర్ధాంగి ఇల్లారు. అందువల్ల మనం ఇదంతా ధర్మంలో భాగం. కాబట్టి ధర్మార్థ కామమోక్షాల్లో మొట్టమొదటి స్థానం అది ధర్మానిది. ధర్మరాజైన యమధర్మరాజైన ఈ ధర్మాన్ని పట్టే వచ్చిన వాళ్ళు. ధర్మానికి ఉన్న శక్తి అకుండితమైంది, చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది. అందువల్ల ఆ ధర్మాచరణ అనేది పురుషార్థాల్లో మొట్టమొదటిది. అది మన జీవితాన్ని నడిపించడానికి, జీవితానికి ఒక దిక్సూచి లాంటిది మన ధర్మం. ఆ ధర్మాన్ని అందరూ కూడా ఆచరించి జీవిత పరమార్థం ఏంటో తెలుసుకుని దానికి ముందడుగు వెయ్యాలి, ముందడుగు వెయ్యాలి. ఒక్కోసారి తప్పు ఏదైనా చేయవలసిన పరిస్థితి వస్తే వెనకడుగు వెయ్యాలి. ఒక బండి రివర్స్ గేర్ కూడా తీసుకుంటుంది కదా, అలాగే జీవితపు బండి కూడా అంతే, బ్రతుకు బండి కూడా అంతే. మనుషులు అనుక్షణము జాగ్రత్తగా ఉండి, అనుక్షణము అప్రమత్తంగా ఉండి మనస్సును కంట్రోల్ చేసుకో. వినుమా కొద్దిగా నాటు నాదు మాట వినుమా, మర్యాద కాపాడుమా అని పెళ్లపిల్ల వెంకటశాస్త్రి గారు అన్నారు. ఆమెను చూసి ఆయన మనస్సు తెలించిపోతే అప్పుడు చెప్పారు. అందువల్ల అన్నిటికన్నా మనస్సును నియంత్రించుకోవడం, మనస్సును కంట్రోల్ చేసుకోవడం అనేది ముఖ్యం. మనస్సును కంట్రోల్ చేసుకుంటే ఎవరినైనా మనం గెలవచ్చు, జగతిని గెలవచ్చు. స్వీయ లోపంబులిరుగుట పెద్ద విద్య. మనమేంటో మనం తెలుసుకోవాలి, మన తప్పులేంటో మనం తెలుసుకోవాలి, అప్పుడు మనము ఎదుటి వాళ్లకు చెప్పవచ్చు. అందుకనే ఆ విచారణ ఆచరణ ప్రచారణ అన్నారు. ముందు విచారణ చేయాలి, మంచి చెడ్డలు, ఇది మంచా చెడ్డ అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆచరించాలి, తర్వాత నలుగురికి చెప్పాలి ఇది రివర్స్ అయిపోయింది, మనం హార్ట్ ఆఫ్ లివింగ్ లో మొదటి భాగాన్ని ఇవాళ మనం ముచ్చటించుకున్నాము. మీ ప్రేక్ష మీరందరూ కూడా మైండ్ ఇండియా ప్రేక్షకులు శ్రోతలు అందరికీ మరొకసారి నా నమస్కారాలు. మళ్ళీ మనం కలుసుకుందాము. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్కారాలు.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.